शिवरात्रि के रहस्य को और अधिक रूप से स्पष्ट रीति से जानने, समझने और अनुभव करने के लिए मैं मंच पर रामकृष्णा भाई को आमंत्रित करना चाहूंगी। आप शांति सरोवर में समर्पित रूप से अपनी सेवाएं दे रहे हैं और पिछले 25 सालों से अधिक समय से आप लगन से अपनी कलाओं से, अपनी विशेषताओं से सेवाओं को आगे बढ़ाते हुए आज हम सभी उनका अनुभव भी सुनेंगे और शिवरात्रि के उपलक्ष्य में उनके मन के उद्गार हम सभी जानेंगे। आप विशेष रूप से साइकोलॉजिस्ट हैं और मेडिटेशन बाय प्रोफेशन आप मेडिटेशन टीचर भी हैं, तो आपको हम स्टेज पर आमंत्रित करना चाहते हैं। रामकृष्ण भाई, शांति सरोवर।
ओम शांति। సభకు నమస్కారం. ఒక చక్కటి ప్రశాంత వాతావరణంలో ఈరోజు మనమందరం శివరాత్రి మహోత్సవాన్ని చాలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాం. ఒకసారి అందరూ శాంతి మంత్రాన్ని ఒకసారి మననం చేసుకుందాం. నాతో పాటు అందరూ ఓం శాంతి అని ఉచ్చరించండి. ఓం శాంతి. అందరూ ఒకసారి అనండి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మనందరికీ శాంతి చాలా చాలా అవసరం. ఇక్కడ చాలా కోలాహలంగా ఉంది ఈరోజు, చాలా పండుగ వాతావరణం, పిల్లలందరూ చక్కటి ఆనందంగా అటు ఇటు పరుగులు తీస్తున్నారు, ప్రదర్శిని అందరూ చూస్తున్నారు, ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్నారు, తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు, జ్ఞాన బిందువుల్ని కూడా తమలో నింపుకుంటున్నారు. ఈ చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం అందరం ఒక అనుభూతిని పొందడానికి ఇక్కడికి వచ్చాం. మనతో పాటు కాస్త పుణ్యాన్ని, కాస్త దైవానుగ్రహాన్ని, కాస్త ప్రశాంతతను, కాస్త శక్తిని మనతో పాటు తీసుకుని వెళ్లాలి అనేటువంటి ఒక శుభ సంకల్పంతో మనందరం ఇటువంటి వాతావరణంలోకి దైవ దర్శనం చేసుకుంటూ, దైవానుగ్రహాన్ని పొందుతూ, భగవంతుడికి మన భావాలను వ్యక్తపరుస్తూ, భగవంతుడి ఆశీర్వచనాలు తీసుకునేటువంటి సంకల్పంతో మనం మందిరానికి, ఆలయాలకు, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలకు విచ్చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం భక్తితో, శ్రద్ధతో చేయవలసినటువంటి కృతులు కొన్ని ఉంటే, జిజ్ఞాసతో, ఆర్తితో, మనలో జ్ఞానాన్ని నింపుకోవాలనేటువంటి తపనతో చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని ఉంటాయి. ఈనాటి ఈ కార్యక్రమంలో మనం ఇంకా కొన్ని గంటలు ఇక్కడ ఉండబోతున్నాం. శివరాత్రికి అర్ధరాత్రి సమయంలో మనందరం కలిసి సామూహికంగా మనలో ఉన్నటువంటి ఏదో ఒక అవగుణాన్ని కాని, దుర్గుణాన్ని కాని హోమగుండంలో వేసి సత్సంకల్పంతో మళ్లీ ఒక కొత్త సంకల్పంతో ముందుకు వెళ్లాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నా. ఈ ఉండేటువంటి ఈ కొద్ది సమయం మనందరం పరస్పరంలో కొన్ని జ్ఞాన బిందువులను పంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ శివరాత్రి పర్వదినం యొక్క అంతరార్థం గురించి, ఆ రహస్యాన్ని గురించి, అసలు ఆ శివ పరమాత్ముడెవరు, ఆ శివయ ఉండేది ఎక్కడ, ఆ పరమాత్ముడు మనం త్రిదళాలతోటి, త్రి అన్నటువంటి శబ్దం ఎక్కువగా ఈ శివునికి వర్తిస్తూ ఉంటుంది, త్రినేత్రుడు అంటాము, త్రిదళాలతోటి పూర్తిస్తాము. అదేవిధంగా పరమశివునికి వారి మూడు బిందువులను మనం అక్కడ నుదుటిపైన మనం చూస్తాం, త్రిరేఖలను పెట్టి మధ్యలో బిందువును పెడతాం. అదేవిధంగా త్రిమూర్తి అని పిలుస్తాం. అదేవిధంగా వారిని త్రిలోకాధిపతి అని అంటాం. అంటే ఆది మధ్యాంతాలు తెలిసినటువంటి వాడు కాబట్టి త్రికాలదర్శి అని అంటాం. త్రి అనేటువంటి పదానికి మూడు అనేటువంటి ఈ పదానికి శివునికి ఎంతో సాన్నిధ్యమైనటువంటి సంబంధం ఉంది. ఆ పరమశివుణ్ణి దర్శించుకునేటువంటి విధానం ఇక్కడ మనం విగ్రహ దర్శనంతో ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. ఎంతో భక్తి భావన ఆ క్షణంలో మనం అక్కడికి చేరినప్పుడు మనలో ఒక ఆంతరికమైనటువంటి ఒక చక్కటి భావన కలుగుతూ ఉంటుంది, ఒక ప్రశాంతత కలుగుతుంది. అదే విగ్రహాన్ని చూసినప్పుడే మనకి ఇంత ఆనందం కలిగితే స్వయంగా శివుణ్ణి దర్శించుకునేటప్పుడు ఎటువంటి ఆనందం కలుగుతుంది? అది సంభవమా? ఆ త్రిలోకాధిపతి అయినటువంటి ఆ పరమశివుణ్ణి మనం ప్రత్యక్షంగా చూడగలమా? ఈ సభలో ఉన్నటువంటి వారిలో ఎంతమంది అవకాశం దొరికితే ఆ భగవంతుణ్ణి, ఆ త్రిమూర్తిని, ఆ త్రికాలజ్ఞుణ్ణి అయినటువంటి ఆ పరమశివుణ్ణి చూడాలనుకుంటున్నారు ఒకసారి చేతులెత్తండి. ఎవరెవరు చూడాలనుకుంటున్నారు ఒకసారి చేతులెత్తండి. అవకాశం దొరికితే చాలా సంతోషం. మరి ఆ అవకాశాన్ని పొందడానికి మనం చేయవలసినటువంటిది ఏమిటి, మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి? ఒక గమ్యాన్ని చేరుకోవాలి అంటే, ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ముందు ఆ లక్ష్యం గురించి, ఆ గమ్యం గురించి మనకు తెలుసుండాలి. ఆ తర్వాత ఎలా వెళ్లాలి అనేటువంటి విధానం మనకు తెలుసుండాలి. ఆ తర్వాత వెళ్లేటప్పుడు చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్ల గురించి మనకు తెలుసుండాలి. ఈనాటి ఈ కార్యక్రమంలో కాసేపు మనం ఈ విషయాలను గురించి మననం చేసుకుందాం, ఈ విషయాలను గురించి చర్చించుకుందాం. భారతీయ సాంప్రదాయంలో భగవంతుణ్ణి చేరుకోవడానికి మన వాళ్లు అనేక శతాబ్దాల క్రితం నాడే, కొన్ని వేల సంవత్సరాల క్రితం నాడే ఒక చక్కటి విధానపూర్వకమైనటువంటి విషయాలను మనకి బోధించారు. అవన్నీ కూడా మన సాంప్రదాయాల్లో మనం నిత్యం తెలిసినా తెలియకపోయినా ఆచరించేటువంటి రకరకాల కర్మకాండల్లో వాటి భావాలన్నీ కూడా నిమిడీకృతమై ఉన్నాయి. ఈరోజు వాటిని మనం ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ ఆ పరమశివుని యథార్థ స్వరూపమేమిటి, నామరూప గుణధామ కర్తవ్యాలు, వారసులు ఎక్కడుంటారు, వారి స్వరూపమేమిటి, వారిని చూసేటువంటి విధానం ఎటువంటి నేత్రం కావాలి, మన స్థూలమైనటువంటి చర్మశిక్షులతోటి ఆ పరమశివుణ్ణి మనం చూడగలుగుతామా, ఏ నేత్రాలు కావాలి, ఈరోజు శివరాత్రి నాడు మనం చేసేటువంటి ఈ పూజా విధానాలన్నిటి వెనకాల ఉండేటువంటి భావార్థం ఏమిటి అనేది కూడా మనం ఒక్కసారి గమనిద్దాం. మనం ఈ సృష్టి అంతటికీ ఆధారభూతమైనటువంటి ఒక అనంతమైనటువంటి శక్తి విశ్వాన్ని నడిపిస్తోంది. మనకు కన్నులకు గోచరించకుండా, మన మనోభావాలకి కూడా చాలా దూరంగా, చాలా సూక్ష్మంగా మనం సమాజంలో చూస్తుంటాం. ఒక చిన్న మేలు చేస్తే దాన్ని 10 సార్లు అందరి గురికి చెప్పుకునేటువంటి వాళ్లు కొందరు, దాన్ని అడ్వర్టైజ్ చేసుకునేటువంటి వాళ్లు కొందరు, మరికొందరు తాము చేసినటువంటి మేలు కూడా మూడో వ్యక్తికి కూడా తెలియకుండా చేసేసి వెళ్లిపోయేటువంటి వారు మరికొందరు. కానీ పేరు కోసం చేసేవాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. పేరు కోసం చేయని వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కనిపించరు కూడా, కనిపించరు, గుప్తంగా వారు చేసేది చేసి వెళ్లిపోతుంటారు. ఈ రోజున ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో మంది ఎంతో ప్రేమతోటి రాత్రి మొగలు కష్టపడితేనే ఈ వాతావరణం తయారైంది. వారందరూ ఇక్కడ మనకెవరూ కనిపించట్లేదు. వేదిక పైకి వచ్చేటువంటి వాళ్ళు వేరే ఉన్నారు. వివిధ అతిథి మహాదేవులు వేదిక మీదకి వచ్చారు. కానీ రాత్రింబగళ్లు కష్టపడి ఆ వేదికను తయారు చేసినటువంటి సేవాధారి లేనటువంటి మా అన్నయ్యలు అక్కయ్యలు ఎంతో మంది గుప్తంగా ఉన్నారు. అదేవిధంగా ప్రతి కార్యంలోనూ గుప్తంగా ఎవరెవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఈరోజు మనం ఇంట్లో ఈరోజు ఫలాహారం తీసుకుంటాం, ఫలాన్ని ఆహారంగా తీసుకుంటాం, రోజు తినేటువంటి భోజనంగా కాకుండా. అదేవిధంగా మనం రోజు చేసేటువంటి భోజనం వెనక కూడా మనకి తయారు చేసి పెట్టినటువంటి అమ్మ కనిపిస్తుంది, అదేవిధంగా దాన్ని తీసుకొచ్చినటువంటి తండ్రి కనిపిస్తాడు. కానీ ఆ ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి రైతు మనకు కనిపించడు, గుప్తంగా ఉంటాడు. కానీ ఆ రైతుకు కూడా ఆధారమైనటువంటి, ఆ ఆహారాన్ని నిర్మించడానికి ఆహారమైనటువంటి ఈ పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుప్తంగా ఉన్నాయి. అవన్నీ కలిసి తమ సహకారాన్ని అందిస్తేనే కదా మనకి ఆహారం తయారైంది. మనం ఏ విధంగా మన తల్లిదండ్రులకి కృతార్థులమై అంటే కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావంతో మనం వాళ్ల ముందు ఉంటామో అదేవిధంగా ఆ రైతుకి ఆ పంచభూత తత్వాలకి కూడా మనం ఎక్కడో అక్కడ రుణపడి ఉంటాం. అందుకనే ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఒకసారి వీరందరినీ కూడా తత్వాల సహితంగా గుర్తు చేసుకుని వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అదేవిధంగా ఈ పంచతత్వాలకి కూడా ఆధారభూతమైనటువంటి ఒక విశ్వమంతా కూడా చక్కగా తమ విధిపూర్వకంగా నడిపించడానికి ఒక అనంతమైనటువంటి శక్తి గుప్త రూపంలో దోహదపడుతూ ఉంది. ఆ అనంతమైనటువంటి శక్తి స్వరూపమే పరమాత్ముడు. ఆ పరమాత్మ మనందరికీ కూడా ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల గురించి నిత్యము ఆలోచిస్తూ ఉంటారో, వారి యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటారో, ఆ పరమాత్ముడు కూడా నిత్యము మనందరి యోగక్షేమాల గురించి యోచిస్తూ ఉంటూ ఉంటాడు. అటువంటి గుప్త రూపంలో మనకి మనందరి శ్రేయస్సును గురించి ఆలోచించేటువంటి ఆ పరమాత్ముని హృదయపూర్వకంగా తలుచుకోవడమే మనం చేసేటువంటి భక్తి. ఈ భక్తిలో మన పూర్వీకులు మన ముందు నవ విధాలుగా భక్తి చేయవచ్చు అని మన ముందు ఉంచారు. అంటే 9 విధాలుగా, అది తలుచుకునేటువంటి విధానం అవ్వచ్చు, అది జపం అవ్వచ్చు, నామస్మరణ అవ్వచ్చు, భజన అవ్వచ్చు, అదేవిధంగా వారిని కీర్తించడం అవ్వచ్చు, వారి గుణగానం చేసేటువంటి విధానం అవ్వచ్చు, తపస్సు అవ్వచ్చు, ఇక వివిధ రకాలైనటువంటి రీతుల్లో ఆ భగవంతుణ్ణి మనం కృతజ్ఞత తెలియచేసుకునేటువంటి విధానం. ఇది వారిని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం. తద్వారా మనకి వారు చేసినటువంటి ఈ మేలుని మనం స్మరించుకునేటువంటి విధానంలో ఈ భక్తి ప్రారంభమవుతుంది. అంటే భక్తి అంటే తలుచుకోవడం, అంటే నువ్వెవరువో నాకు తెలియదు కానీ గుప్తంగా మా అందరి వెనుక ఉండి మా అందరి యోగక్షేమాలు చూస్తున్నటువంటి నీకు నేను మేము హృదయపూర్వకంగా మా భావనలు వ్యక్తపరుచుకుంటున్నాం. నీకు సృష్టికే ఆధారభూతుడైనటువంటి నీవు, నీకు మేమేమి ఇవ్వగలుగుతాము, కాబట్టి హృదయపూర్వకంగా మా భావాన్ని స్వీకరించు అంటూ, అందుకనే గీతాచార్యుడు కూడా నాకు భక్తితో ఎవరైతే ఫలమైన పత్రమైన అంటే ఆకైనా అదేవిధంగా ఉదకమైనా అంటే కనీసం నీరైనా సరే ఎవరైతే భక్తిపూర్వకంగా నాకు ప్రసాదిస్తారో నాకు అందిస్తారో వారిని హృదయపూర్వకంగా స్వీకరిస్తూ ఉంటాను అని ఆ భగవంతుడు తెలియచేస్తాడు. అంటే భగవంతుడికి కావాల్సింది మనం ఎంత వైభవంగా తీసుకువస్తున్నాం వారి ముందుకు అన్నది కాకుండా, మనం ఎంత భావనాత్మకంగా ఎంత ప్రీతితోటి ఎంత ప్రేమతోటి మనం భగవంతుని ముందు మన భావాన్ని సమర్పిస్తున్నాము అనేటువంటిదే ప్రధానమైనటువంటి వారు. ఈ జగత్తంతటికీ రక్షకుడైనటువంటి వాడు, విశ్వమంతటిని చలాచర జగత్తునంతటి నడిపించేటువంటి ఆ పరమాత్ముడికి మనల్ని నడిపించడం చాలా పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. ఎప్పుడు నడిపించగలుగుతాడు అంటే, అందుకే అర్జునుడు ఏం చేశాడు అంటే తన రథానికి సారథిని భగవంతుడికి అప్పించాడు. అంటే నా జీవితం అనేటువంటి ఈ రథాన్ని నడిపించేటువంటి సారథ్యం, అంటే నిత్యము మనకెదురయ్యేటువంటి రకరకాల సమస్యల్లో ఇదే యుద్ధక్షేత్రం, కర్మక్షేత్రం, కురుక్షేత్రం. అంటే రోజు మనం నిత్యము కలిసేటువంటి ప్రతి ఒక్కరిలోనూ దుర్గుణాలు, అవగుణాలు, సద్గుణాలు అన్నీ ఉంటాయి. ఆ దుర్గుణాలతో జరిగేటువంటి యుద్ధమే ఈ కురుక్షేత్రం. ఈ మధ్యలో మనందరము అర్జునుల్లాగా మన జీవిత యాత్రను నడిపించేటువంటి సారథ్యాన్ని భగవంతుడికి అర్పించినప్పుడు ఆయన తీసుకువెళ్తాడు మన జీవితాన్ని. ఆ యుద్ధక్షేత్రంలో ఏ విధంగా మనకి గాయం కడగకుండా మన విజయులుగా అయ్యే విధంగా మనం తీసుకువెళ్తాడు ఆ పరమాత్ముడు. అంటే ఇక్కడ ఈ పంచేంద్రియాలు, పంచ అశ్వాలు, మన మనస్సుని, మన బుద్ధిని అనేటువంటి ఈ అశ్వాలను పట్టుకునేటువంటి ఆ తాళ్లను ఆయన చేతికి అర్పించడం, అంటే భగవంతుడు ఏ విధంగా మనల్ని నడపదలుచుకుంటే ఆ విధంగా నడిచేటువంటి సంకల్పం చేయడమే సమర్పణ. భగవంతుణ్ణి భోలా శివ్, భోలా భగవానుడు అని అంటారు. అంటే చాలా ప్రతి చిన్నదానికి సంతృప్తి పడిపోతూ ఉంటాడు. మన చిన్నపిల్లలు కూడా చూడండి, వాడు మొట్టమొదట నడిస్తే తల్లికి ఆనందం, అదేవిధంగా ఒక చిన్న మాట అంటే, మాట పలకడం వస్తే తండ్రికి ఆనందం, చేసేటువంటి ప్రతి చిన్న పనికి ఆనందపడిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. అలాగే ఈ భగవంతుడు కూడా, పరమాత్ముడు కూడా, పరమశివుడు కూడా మనం చేసేటువంటి ఏ చిన్నదైనా సరే, చిన్న ప్రయత్నమైనా సరే, భగవంతుడి ప్రీతితోటి మనం చేసేటువంటి ఆ చిరు ప్రయత్నాన్ని కూడా చాలా ప్రీతిగా ఆయన స్వీకరిస్తూ ఉంటాడు. మనకి ఆ అనుభూతులు కూడా కలుగుతూ ఉంటాయి. ఒకటి, మన హృదయంలో భగవంతుడు ఉండడం, అది కూడా చాలా ప్రేమతోటి ప్రీతితోటి ఏర్పరచుకునేటువంటి భావంతో ఉంటుంది. ఒకటి, మన నోటి పైన భగవంతుడి నామం ఉండడం, అంటే మన పదం మనం మాట్లాడేటువంటి మాటల్లో భగవంతుని వాక్యాలు ఉండడం. ఇంకోటి, మన మనస్సులో భగవంతుని తలంపు ఉండడం. ఇంకొకటి, మన హృదయంలో భగవంతుడికి స్థానం, అంటే హృదయాలయం, హృదయంలో భగవంతుడికి ఆలయాన్ని నిర్మించుకోవడం. ఇవన్నీ ఒక ఎత్తైతే భగవంతుడి హృదయంలో మనం ఒక స్థానాన్ని సంపాదించుకోవడం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. అంటే మనం ఎటువంటి జీవిత విధానం ద్వారా, ఎటువంటి ఆలోచన విధానం ద్వారా, ఎటువంటి ప్రవర్తన, ఎటువంటి నడవడిక ద్వారా భగవంతుడి హృదయంలో మనకు స్థానం లభించగలుగుతుంది అనేటువంటిది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. ఆ స్థానాన్ని సంపాదించాలి మనం. మనం భగవంతుణ్ణి తలుచుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు, ఎందుకంటే మన అవసరం, నిత్యము ఉండేటువంటి రకరకాల పరిస్థితుల్లో వారి అవసరం మనకుంది. అదేవిధంగా మన కోరికలను సిద్ధించుకోవడానికి కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఇది కావాలని అది కావాలని ఒక పెద్ద లిస్టు తయారు చేసుకుని వెళ్తూ ఉంటాం భగవంతుడి దగ్గరికి. భగవంతుడు ఇచ్చేది ఏమిటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. మనకి బుద్ధి బాగా పనిచేయాలి అని భగవంతుడి దగ్గరికి వెళ్తే వారు వెంటనే మనకి బుద్ధి ప్రసాదించరు. వారు మనకి రకరకాల పరిస్థితుల ద్వారా బుద్ధి వికసించే విధమైనటువంటి పరిస్థితుల్ని కల్పిస్తారు. అదేవిధంగా మనకు ధైర్యం కావాల్సింది అని భగవంతుడి దగ్గరికి వెళ్తే ధైర్యాన్ని ప్రదర్శించవలసినటువంటి పరిస్థితులు జీవితంలో వచ్చే విధంగా ఆయన చేస్తారు. మనం కోరుకునేది ఒకటి, కానీ ఆయన ఇచ్చేటువంటి విధానం వేరు. కానీ మనకు కావాల్సిందేదో మనకి తప్పకుండా మనకు చేర్చే విధంగా భగవంతుడు చేరుస్తూ ఉంటాడు. అదేమిటి, ఎలా అందిస్తారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. వారి విధానం చాలా సూక్ష్మమైనటువంటిది. వారు శాశ్వతమైనటువంటి రీతిలో ఆలోచిస్తారు, అంటే సదా మనతో ఉండేటువంటి పరివర్తన మన లోపలికి వచ్చేటువంటి విధానంలో భగవంతుడు ఆలోచిస్తాడు మన గురించి ఆలోచించినప్పుడు. కాబట్టి మనకి వచ్చేటువంటి పరిస్థితుల వెనక గుహ్యమైనటువంటి మర్మార్థం ఏమిటి, మనకు ఎదురయ్యేటువంటి అనేక రకాలైనటువంటి కష్టాల మధ్య లేక సుఖాల మధ్య మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటి, మనకు నేర్పదలుచుకునేటువంటి పాఠం ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అసలు భగవంతునికి మనకున్నటువంటి సంబంధం ఏమిటి, అసలు మనమెవరము, అసలు మన యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది. మనం చూస్తూ ఉంటాం జీవిత యాత్రలో ఎవరన్నా వెళ్ళిపోతే మనం వెంటనే అంటాం పాపం ఆయన చనిపోయారండి అని అంటాం. వారి గురించి చాలా ఆవేదనగా మాట్లాడుతూ ఉంటాం, మనమేదో ఈ ప్రపంచంలో శాశ్వతం అయిపోయినట్లుగా భావిస్తూ ఉంటాం. మనం కూడా రేపొద్దున అదే యాత్రలో వెళ్లవలసినటువంటి వాళ్లమే. అంటే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఈ యాత్ర ఏమిటి, మరి ఎక్కడికి వెళ్తాము, ఆ శివ పరమాత్ముణ్ణి శివలింగ రూపాన్ని మనం ఆరాధించేటువంటి సమయంలో పూజారి అక్కడ హారతి పట్టి మనందరికీ తిలకాన్ని దిద్దుతారు. అదేవిధంగా గుడికి వెళ్ళినప్పుడు ఆ పూజారి గారు మనల్ని మీ నామధేయము అని అడుగుతారు. మన నామధేయం చెప్తాం, అదేవిధంగా మన పిల్లల పేర్లు, అందరి కుటుంబం పేర్లు చెప్తాం, అదేవిధంగా మన తల్లిదండ్రుల పేరు చెప్తాం. వారు మీ గోత్రం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు మనం ఫలానా నామధేయస్య ఫలానా గోత్రస్య అంటూ మన పరిచయాన్ని భగవంతుడికి చేస్తున్నారు. వారు సకుటుంబంగా ధర్మపత్ని సమేతంగా పిల్లలతో పాటు మీ దర్శనానికి వచ్చారు అని భగవంతుడికి మన పరిచయాన్ని చేస్తున్నారు. అసలు ఈ ఈ ఈ వృక్షంలో ఉన్నటువంటి ఈ కొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆకులు, మనందరం ఆకులు లాంటి వాళ్ళం, ఈ అనంతమైనటువంటి విశ్వం ఒక కల్పవృక్షం లాంటి వృక్షం, దీనే భగవద్గీతలో ఊర్ధ్వమూల మద శాఖం అని, ఈ ప్రపంచమంతా విస్తరించినటువంటి ఒక మహావృక్షం ఒకటి ఉందని, అది ఊర్ధ్వమూలం, మూలం పైకి ఉండి శాఖలు విశ్వమంతా వ్యాప్తి చెందినటువంటి ఒక మహాశాఖలతో వ్యాప్తి చెందినటువంటి ఒక వృక్షం గురించినటువంటి వివరణ భగవద్గీతలో ఉంటుంది. ఆ వృక్షంలోనటువంటి ఒక కొమ్మలే మన గోత్రాలు. ఆ కొమ్మల్లోంచి వచ్చినటువంటి ఆకులు, చిరుకొమ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మన పూర్వీకులు. ఆ తర్వాత మనం ఇప్పుడు ఆకుల్లా ఉన్నాం, కొన్నాళ్ళు అయితే అవుతాం మనం కొమ్మలుగా అయిపోతాం, ఆకుల అస్తిత్వం పోతుంది. ఈ ఆత్మ ఈ దేహము అనేటువంటి ఒక రథాన్ని ధరించి ఈ జీవితము అనేటువంటి ఒక యాత్రను నిర్వహిస్తోంది. ఈ జీవితము అనేటువంటి యాత్రని కొన్ని మంచి అనుభూతులను పొందడానికి, కొన్ని సత్కార్యాలను చేయడానికి, తమలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని విశ్వంలో ప్రదర్శించడానికి వచ్చినటువంటి ఆత్మ ఈ జీవన యాత్రలోకి వచ్చిన తర్వాత ఈ ప్రవాహంలో కొట్టుకుపోయి తన అస్తిత్వాన్ని మర్చిపోయి తన ఉద్దేశాన్ని, తన లక్ష్యాన్ని, తను దేనికి వచ్చాను అనేటువంటి ఆ లక్ష్యాన్ని కూడా మర్చిపోయి ఉన్నటువంటి ఈ సందర్భంలో మనకి ఒక చక్కటి ప్రకాశాన్ని అందిస్తుంది. అందుకనే జ్ఞానోదయము అని అన్నారు. ఎప్పుడైతే జ్ఞానం లోపలికి వస్తుందో అప్పుడు ఉదయం ఏర్పడుతుంది, మనలో జాగృతం కలుగుతుంది. మనం గుడికి వెళ్ళినప్పుడు ఇందాకే విన్నాం, ఎవరో చక్కగా గంట కొడుతున్నారు. ఏమిటి గంట కొట్టడం, దేనికోసం అంటే, నేను వచ్చానయ్యా, ఒకసారి నేను ఇక్కడ ఉన్నాను, ఒకసారి చూడండి అని భగవంతుణ్ణి గుర్తు చేస్తున్నాం. ఆర్ భగవంతుణ్ణి మనం లేపుతున్నామా? ఈ గంట కావాల్సింది ఆయనకు కాదు, గంట కావాల్సింది మనకి. నిద్రలో జాగృత పడవలసినటువంటి సందర్భం మనకు ఉంది. ఇక్కడ ఆత్మ జాగృతి కోసం మనం ప్రయత్నించాలి. అందుకనే మన వాళ్ళు పూర్వమే మాట చెప్తూ చిత్తశుద్ధి లేని శివ పూజలు అవి ఎలా అని అన్నారు. అంటే చిత్తం ముందు మన మనస్సు లోపల, మన అంతరంగం లోపల శుద్ధత కావాలి. అది లేకుండా శివ పూజలు చేసినా ఉపయోగం ఏమీ లేదు. ఆ శుద్ధతను ఏర్పరిచేటువంటి విధానమే మన మనస్సులో జ్ఞానంతో మన మనస్సుని అభిషేకం చేసేటువంటి విధానం. ఈరోజు శివరాత్రి నాడు మనం ఉపవాసం ఉంటున్నాము, జాగరణ చేస్తున్నాము, అభిషేకాలు చేస్తాము, నమక చమకాలు చదువుతాము, ఉదయం బ్రహ్మముహూర్తం సమయంలోంచి మనం లేచి మనం పూజిస్తూ ఉంటాం. మీరు ఒకసారి గమనించారో లేదో, ఈ శివరాత్రిని మనం మహాశివరాత్రి అని అంటాం. అదేవిధంగా ప్రతి నెలలోనూ ఒక మాస శివరాత్రి అని ఒకటి వస్తుంది. ప్రతి నెల ఒక మాస శివరాత్రి ఉంటుంది. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి జరిపేటువంటిది మహాశివరాత్రి. ఏమిటి అసలు ఈ శివరాత్రి? అన్ని పండుగలను ఉదయము జరుపుకుంటాం, ఈ ఒక్క పండుగనే రాత్రి జరుపుకుంటాం. దీని అర్థం ఏమిటి మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు కూడా వక్తలు దీని ఈ సందర్భం గురించి వివరించారు, మళ్ళీ ఒకసారి మనం పునశ్చరణ చేసుకుందాం. అజ్ఞానం అనేటువంటి చీకటి, మనోవికారాలు అనేటువంటి అంధకారం నిత్యము మన మనస్సుని ఆవహిస్తూ ఉంటుంది. ఒక క్షణం మనం పరధ్యానంగా ఉంటే మన మనస్సు ఏదో ఒక మాలిన్యం వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మన చుట్టూ ప్రకాశము ఉంది, మన చుట్టూ అంధకారము ఉంది. కానీ మన దృష్టి ఎటువైపు ఉంది? మన మనస్సు ఎటువైపు వెళ్తోంది? మన మనస్సు అంధకారం వైపు వెళ్తుందా, మనోవికారాల వైపుకి వెళ్తున్నాయా, లేక మన మనస్సు జ్ఞానం వైపుకు వెళ్తుందా, ఆనందం వైపుకు వెళ్తుందా, సంతృప్తి వైపుకు వెళ్తుందా, ఎటువైపుకు వెళ్తుంది అన్న దాన్ని బట్టి మన జీవన యాత్ర ఎటువైపు వెళ్తుంది అన్నది నిర్ధారింపబడుతుంది. ఎంత ఎక్కువగా మన మనస్సు అంధకారం వైపుకు వెళ్తూ ఉంటుందో అంత ఎక్కువగా, అందుకనే గీతాచార్యుడు ఎవరైతే ఈ మనోవికారాల గురించి సదా మననం చేసుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తిలో ఈ వికారాలు అనేటువంటివి ప్రవేశించి అధోగతికి తను చెందుతూ ఉంటాడు. కాబట్టి మననము అనేటువంటి, అంటే మనస్సులో జరిగేటువంటి ఆ స్మరణ ఏదైతే ఉందో అది శ్రేష్టం వైపుకు వెళ్తున్న కొద్ది ఊర్ధ్వమైనటువంటి పరిస్థితిని పొందుతాడు వ్యక్తి అని వర్ణించారు. అంటే మనస్సుని భగవంతుని ఎటువైపు అయితే భగవంతుడు మనల్ని తీసుకువెళ్తున్నారో అటువైపుకు మన మనస్సును తీసుకువెళ్తూ ఉండడం చాలా చాలా అవసరం. దాని ఆ విధానంలోనే మన వాళ్ళు, మనసుకి బాగా చలనంగా ఉంటుంది కాబట్టి, ఎక్కడ స్థిరంగా ఉండదు కాబట్టి మన వాళ్ళు పూర్వం, అంటే ప్రారంభంలో మనం చేసేటువంటి సాధనలు ఎక్కువగా కూడా నిరాకారోపాసనలో జరుగుతూ ఉండేవి. అంటే మనస్సులో ఆ జ్యోతిస్వరూపాన్ని ధ్యానం చేస్తూ చేసేటువంటి ప్రక్రియలో ఉండేవి. అందుకనే ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన అని మన వాళ్ళు అనేవారు. అంటే ఓంకార బిందు సంయుక్తమైనటువంటి సంయుక్తంలో, అంటే నిత్యము ఆ భగవంతుణ్ణి ఓంకార రూపంలో, బిందు రూపంలో ధ్యానం చేసేవాడు యోగి అని వర్ణిస్తారు. అదే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా చక్కటి ఒక మహాశివలింగాన్ని మనందరి ముందు ఇక్కడ ప్రతిష్ఠించారు. చక్కగా ఆ శివలింగం మధ్యలో ఉన్నటువంటి ఆ మూడు రేఖల మధ్య మీరు ఒక ప్రకాశ జ్యోతిని చూస్తున్నారు. కనిపిస్తుందా అందరికీ? అక్కడ ఒక జ్యోతి స్వరూపం. అంటే భగవంతుణ్ణి మనం శివలింగ రూపంలో దర్శించేటప్పుడు అసలు మనం ఎక్కడ చూడాలి, మన దృష్టి ఎక్కడ ఉండాలి అంటే ఆ మూడు రేఖల మధ్య ఉండేటువంటి ఆ బిందు రూపం ఏదైతే ఉందో, ఆ ప్రకాశించేటువంటి ఆ బిందు రూపమైన అక్కడ మన దృష్టి సంలగ్నమై ఉండాలి. అదేవిధంగా మనం శివలింగాన్ని నందీశ్వరుడి కొమ్ముల మధ్యలోంచి కూడా చూస్తూ ఉంటాం. అంటే కొమ్ముల మధ్య ఏముంది అంటే కొమ్ముల మధ్య నుదుటు, ఈ నుదుటి ద్వారా శివుణ్ణి చూడాలి. అదేవిధంగా మనం కూడా భగవంతుణ్ణి ఆ శివదర్శనం చేసుకునేటప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాలి, మన మనస్సు ఎక్కడ ఉండాలి అంటే మన భూమధ్యంలో మన మనస్సు ఉండాలి. అందుకనే మన భూమధ్యంలో అక్కడ ఆచార్యులు మనకి ఇక్కడ తిలకాన్ని దిద్ది ఆ తర్వాత మనం చేసేటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు, భగవంతుణ్ణి దర్శించేటప్పుడు, భగవంతుడి గురించి ఆలోచించేటప్పుడు, సాధన చేసేటప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాలి అంటే ఈ భూమధ్యంలో ఉండాలి. యోగ సూత్రాలలో దీని ఆజ్ఞాచక్రముగా వర్ణిస్తారంటే ఈ ప్రకృతిని నడిపించేటువంటి అంటే దేహాన్ని మనస్సుని నడిపించేటువంటి ఆజ్ఞను ప్రసాదించేటువంటి అంటే రాజు ఎవరైతే ఈ దేహాన్ని నడుపుతున్నాడో యంత్రారూఢుడై ఉన్నాడో ఆ యంత్రారూఢుడై ఉన్నటువంటి ఆ రాజు ఎవరైతే ఆ ఆత్మ చైతన్యంగా ఉండేటువంటి స్థానం ఈ భూమధ్యం కాబట్టి అక్కడ తిలకాన్ని దిద్దడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి మనసు ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్నప్పుడు మనకి ఒక స్థిరమైనటువంటి చిత్తం ఏర్పడుతుంది. అక్కడ ఇక్కడ నుదుటి మధ్యలో ఒక రకమైన ఏకాగ్ర స్థితి ఏర్పడుతూ ఉంటుంది. మీకు దర్శనం చేసుకునేటప్పుడు కానీ తిలకం దిద్దినప్పుడు కానీ మనస్సు ఇక్కడ ఎప్పుడైతే మనస్సు భూమధ్యంలో ఉంటుందో అప్పుడు మనసు చాలా ప్రశాంతంగాను స్థిరంగాను ఉంటుంది. ఆ భూమధ్యం నుండి భగవంతుణ్ణి మనం చూడాలి, భగవంతుడి గురించి అక్కడి నుంచి ఆలోచించాలి అని అనడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేహం లోపల ఒక ప్రకాశ జ్యోతి ఉంటుంది. ఆ జ్యోతి ఈ దేహంలో ఉన్నంతసేపు ఈ దేహంలో ప్రాణం ఉంటుంది. ఆ జ్యోతి దేహంలోంచి వెళ్లిపోతే ఈ దేహం ఒక మృత కళేబరంగా పడిపోతుంది. అంటే ఇప్పటి వరకు ప్రాణానికి ఆధారమైనటువంటి ఆ జ్యోతి పైన మన దృష్టి ఉండాలి. ఆ ప్రాణానికి ఆధారమైనటువంటి అంటే ప్రాణాన్ని పోసేటువంటి ఆ జ్యోతియే ఆత్మ. ఆత్మ మాతృగర్భంలో 4వ నెలలో 5వ నెలలో ఆత్మ ప్రవేశిస్తుంది. ఏ క్షణానైతే ఆత్మ దేహంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు దేహంలో ఒక చలనం, ఆ గర్భంలో ఒక చలనం కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత శిశువులో ఆ అప్పటిదాకా ఉన్నటువంటి ఒక పిండములా ఉన్నటువంటి ఆ మాంసపు ముద్దలా ఉన్నటువంటి ఆ శరీరంలో కలిగి ప్రాణం వచ్చి చైతన్యం ప్రారంభమవుతుంది. ఈ ఆత్మ తద్వారా ఆ క్షణం నుంచి తన యాత్ర ప్రారంభిస్తూ ఈ మాతృగర్భంలోంచి యోనిలోంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవన యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం, అంటే గతంలో ఆత్మ తనతో పాటు ఏమి తీసుకొస్తుంది, తనతో పాటు వచ్చేదేమిటి అంటే ప్రతి మనిషికి తనతో పాటు తన పూర్వ సంస్కారాలు, తన పూర్వ కర్మల సంస్కారాలన్నీ తనతో పాటు వస్తాయి. ఇంకా ప్రధానంగా తన భాగ్యం తనతో పాటు వస్తుంది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది. రకరకాల పరిస్థితుల్లో మనిషి పైకి కిందికి వెళ్ళవచ్చు జీవితంలో. కటిక దరిద్రుడిగా కూడా మారిపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో. కానీ తన శ్రేష్ఠ కర్మల శక్తి ఉన్నంతకాలం, తన నుదుటి పైన తన భాగ్యం ఉన్నంతకాలం ధనాన్ని ఎవరైనా దోచుకుపోగలరు, కాని భాగ్యాన్ని ఎవ్వరూ దోచుకుపోలేరు. ఆ భాగ్యం తిరిగి ఆ వ్యక్తిని మళ్లీ నిలబెడుతుంది. అందుకనే మన కర్మలో శ్రేష్ఠత ఉన్నంతకాలం, మన ద్వారా మంచి కర్మలు జరుగుతున్నంతకాలం మన భాగ్యం ఉన్నతంగా ఉంటుంది. ఆ మంచి కర్మలు దానము ద్వారా కాని, పుణ్యము ద్వారా కాని, మనం అందించేటువంటి జ్ఞానదానం ద్వారా కాని, మనం వివిధ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాట సాయం ద్వారా కానీ, వాళ్ళకి శక్తినిచ్చేటువంటి విధంగా కానీ, అలా ఇదే విధంగా ఇటువంటి దైవ కార్యాల్లో కానీ మనం పాలు పంచుకునేటప్పుడు మనం కలిగేటువంటి ఆ దానము, ఆ పుణ్యము మన శ్రేష్ట భాగ్యానికి ఆధారం అవుతుంది. అదేవిధంగా మన సంస్కారము అని అంటాం. అంటే సంస్కారము అంటే ఏంటి, సంస్కరింపబడినటువంటిది. అంటే జన్మత పుట్టినప్పుడు ఏమీ లేదు, ఒక మాట మాట్లాడడం కూడా రాదు. అటువంటి పరిస్థితి నుండి ఈ రోజు మనం ఎన్నో విషయాలు తెలుసుకునేటువంటి పరిస్థితికి వచ్చాం. లేకపోతే మనం కూడా ఆ జంతువుల్లాగానే ఉండిపోతాం. ఇక్కడ సంస్కారము అని అంటే ఏమిటంటే సంస్కరింపబడినటువంటి సంస్కారం ఏదైతే మనలో వస్తుందో, మన లోపల ఉండేటువంటి ఆ పశుత్వాన్ని తొలగించుతూ మన తల్లిదండ్రులు, మన ఆచార్యులు, మనకు విద్య బోధించిన వాళ్ళు, సమాజము మనకు అందించినటువంటి దాంతో మనల్ని మనం సంస్కరించుకుని శ్రేష్టంగా తయారైనటువంటి ఆ సంస్కారం వస్తుంది. అలా కాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో తెలిసో తెలియకో లేక కొన్ని కొన్ని సందర్భాల్లో స్వేచ్ఛతోటో కూడా మనలో చెడు సంస్కారాలు అనేవి కూడా ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ మంచి చెడులన్నీ మనతో పాటు వస్తూ ఉంటాయి. ఇక్కడ వాటిని కడుక్కునేటువంటి విధానం, వాటిని మనలోంచి ప్రక్షాళన చేసుకునేటువంటి విధానం, చెడు సంస్కారాల ద్వారా మనం చేసినటువంటి కొన్ని చెడు కర్మలు మనల్ని వెంటాడుతూ ఉంటే ఆ కర్మ ఫలాన్ని తొలగించుకుంటూ ఆ దుష్కర్మ ఫలితాలను తొలగించుకునేటువంటి ప్రయత్నం ఏమిటి? అదే మనకి పూర్వీకులు చెప్పినటువంటి విధానంలో ఒకటి పశ్చాత్తాపం. అంటే పశ్చాత్ అంటే జరిగిపోయిన తర్వాత మనసులో కలిగేటువంటి ఆ తాపం, అరే నేను ఒకరిని దుష్టంగా ప్రవర్తించానే, దుర్మార్గంగా వెళ్లానే, లేకపోతే నా ద్వారా ఈ చెడు కర్మ జరిగిందే అని హృదయపూర్వకంగా మనసులో పశ్చాత్ జరిగిన తర్వాత కలిగేటువంటి తాపం ఏదైతే ఉంటుందో ఆ హృదయపూర్వకంగా వచ్చేటువంటి ఆ తాపాన్ని భగవంతుని ముందు వ్యక్తపరిచినప్పుడు అది తొలగిపోతుంది. అంటే ఎంతగా మనం దాపరికం లేకుండా భగవంతుని ముందు స్పష్టంగా చెప్తామో అంతగా అది మన నుంచి తొలగిపోతుంది, గురువుల వద్ద కానీ భగవంతుడి వద్ద కానీ. ఆ తర్వాత ప్రాయశ్చిత్తం, అంటే పశ్చాత్తాపం జరిగింది, ఆ తర్వాత చేసినటువంటి దాని గురించి చిత్తంలో మళ్లీ ప్రాయగా మళ్లీ దాన్ని తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. ఇంకొక విధానం ఉంది, అదే యోగాగ్ని ద్వారా కర్మలను దగ్ధం చేయడం. అందుకనే యోగాగ్ని దగ్ధ కర్మానాం అని అన్నారు. అంటే యోగము అనేటువంటి అగ్నిలో ఆత్మలో ఆత్మ ద్వారా నిర్వహించబడినటువంటి చెడు కర్మలను భస్మం చేసేటువంటి విధానమే దాని అర్థం. దాన్నే రాజయోగ విధానంలో మనకి సుస్పష్టంగా వివరించడం జరిగింది. యోగము అంటే కలయిక అని, భక్తి అంటే తలంపు అని. ఇక్కడ చూడండి, భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్యాలు అనేటువంటి నాలుగు విషయాలు మనకు వర్ణిస్తారు. భక్తి అంటే మీరెవరో నాకు తెలియదు కానీ మీ అస్తిత్వం మీరున్నారు అనేటువంటి ఆ భగవంతుని పూర్తి వారి గురించినటువంటి అవగాహన లేదు కానీ వారు ఉన్నారు అనేటువంటి ఒక శ్రద్ధ, ఒక నమ్మకము, ఆ భావంతో వచ్చేటువంటిదే భక్తి. ఈ భక్తిలో కూడా మనం లింగాకృతిలో ఉన్నటువంటి ఆ పరమశివుని తలుచుకుంటూ మీరు ఎక్కడున్నారు అని అడగము మనం. అక్కడ మిమ్మల్ని కలుసుకోవాలంటే, మిమ్మల్ని కలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎక్కడికి రావాలి అని అడగం కదా అక్కడ. అంటే ప్రారంభంలో భక్తి ఈ విధంగా ప్రారంభమవుతుంది, తర్వాత కొన్నాళ్ల తర్వాత ఒక జిజ్ఞాస ప్రారంభమవుతుంది, ఒక తపన తెలుసుకోవాలి అనేటువంటి. అలా అసలు ఈ పరమశివుడు ఎక్కడుంటారు, ఈ క్షణంలో నా తల్లిదండ్రులు ఒక చోట ఉన్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, అలాగే విధంగా ఈ భగవంతుడు పరమాత్ముడు ఇప్పుడు ఈ టైంలో ఈ శివరాత్రికి ఇంకా కొద్ది సమయంలో ఏం చేస్తూ ఉంటారు, ఆయన మనందరినీ ఇక్కడ చూస్తూ ఉంటారా, మనకందరం కనిపిస్తూ ఉంటాం ఆయనకి. అలాగే విధంగా శ్రీశైలంలో జరుగుతుంది ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం, అదేవిధంగా కాశీ విశ్వనాథుడి దగ్గర ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గర కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనం ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల రిప్లికాస్ని ఇక్కడ పెట్టుకుని, మనం వాటి చిహ్నాలను ఇక్కడ పెట్టుకుని మనం ఆ భావాన్ని అనుభూతి చేసుకుంటున్నాం. అవన్నీ చూస్తుంటారా ఆయన, ఎవరో ఉపవాసం చేస్తున్నారు, ఏం చేస్తుంటారు ఇప్పుడు భగవంతుడు, ఈ క్షణంలో ఎలా ఉంటారు ఆయన, ఏ స్వరూపంలో ఉంటారు, ఇది తెలుసుకోవాలి అనేటువంటి తపన. ఇది జ్ఞానం అంటే తలుచుకుంటే సరిపోదు, నాకు నేను తెలుసుకోవాలి అనేటువంటి తపన. ఆ తర్వాత తెలుసుకున్నాము ఆయన ఎక్కడుంటారో తెలిసింది, ఆయన ఎలా ఉంటారో తెలిసింది. ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికే ఇక్కడ బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయంలో పరమాత్మ స్వయంగా తెలియచేసినటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలని చాలా సరళీకృతంగా సంస్కృత శ్లోకాలను కానీ లేకపోతేనే గ్రంథ పఠనం కానీ కాకుండా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా సహజంగా అర్థం చేసుకునేటువంటి రీతిలో ఇక్కడ చక్కగా ఒక వారం రోజుల కోర్సును నిర్వహిస్తున్నారు. మీరందరూ కూడా తప్పకుండా కేవలం భక్తి వరకే పరిమితం కాకుండా జ్ఞానోదయాన్ని కూడా కలిగించుకోవాలనుకుంటే ఆ కోర్సు తప్పకుండా చేయండి. ఒక 30 సంవత్సరాల క్రితం నేను ఈ విషయాలను తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి జ్ఞానం ఇంత గుహ్యంగా ఉంటుందా, అసలు నేనేదో నా నామధేయంతో నేను ఇది అనుకునేవాడిని కానీ అసలైన సత్యం ఇదా అనేటువంటి విషయం ఒకసారి అర్థమవుతే ఒక మనస్సు అలాగా ఈ భౌతికమైనటువంటి వాటి వెనక కాకుండా అసలైనటువంటి పరమార్థం ఏదో ఉంది అనేటువంటి విషయం అర్థమైంది. అదేవిధంగా జ్ఞానం తెలిసింది, ఆయన ఎవరో అర్థమైంది. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ఆ తర్వాత వచ్చేటువంటి ఆలోచన ఏమిటి అంటే వారిని కలుసుకోవాలి, ఆ కలుసుకోవడమే యోగము. ఏ యోగము పొందడం ద్వారా మిగిలిన యోగాలన్నీ సిద్ధిస్తాయో, ఎవరిని కలుసుకోవడం ద్వారా విశ్వంలోని ఏ దైవత్వం అంతా కూడా తనతో పాటు ఆపాదం అవుతుందో, ఆ స్వరూపమే ఆ శివస్వరూపం, ఆ స్వరూపమే ఆ నిరాకార జ్యోతిస్వరూపం. ఆ జ్యోతిస్వరూపాన్నే మనం జ్యోతిర్లింగ రూపాలలో ఆరాధిస్తున్నాము. భగవంతుడు ఒక బిందు స్వరూపుడు. ఆ బిందు రూపాన్ని పూర్వం మన వాళ్ళు మనస్సు ద్వారా బిందు రూపాన్ని చూసేటువంటి విధానాన్ని సాధనగా నిర్వహించేవారు, ధ్యానంగా నిర్వహించేవారు. ఆ తర్వాత కేవలం ఆ బిందు రూపాన్ని మనోనేత్రం ద్వారా చూడటం కష్టమవుతోంది కాబట్టి ఒక దీపాన్ని పెట్టి దీప ఆరాధనను ప్రారంభించారు. ఆ తర్వాత దీపారాధన తర్వాత వచ్చినటువంటి ఇంకాస్త కర్మకాండతోటి చేస్తే మనసు అక్కడ లగ్నమవుతుంది అనే స్వరూపంతో ఆ జ్యోతి రూపం జ్యోతిర్లింగ రూపంలో ఉంటుంది కాబట్టి స్ఫటిక లింగాలను ఏర్పరచడం, వజ్రలింగాలను ఏర్పరచడం, ఆ తర్వాత ఏ వైపు నుంచి చూసినా ఒక జ్యోతి రూపంగా ఆ లింగం కనిపించేటువంటి విధంగా వాటిని స్థాపించడం జరిగేది. ఆ తర్వాత విగ్రహం దేనికి అంటే నిగ్రహం కోసం విగ్రహము, మనస్సు అక్కడ మనల్ని మనం ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ అక్కడ స్థిరంగా ఉండడానికి నిగ్రహం కోసం మనం ఒక విగ్రహాన్ని పెట్టుకుంటాం, మనస్సుని నిగ్రహించుకొని అక్కడ నిలబెట్టుకోవడానికి, దృష్టిని కేంద్రీకరించడానికి. కానీ అనుగ్రహం ఎప్పుడు లభిస్తుంది? అనుగ్రహం కలుసుకున్నప్పుడే లభిస్తుంది. భగవంతుని మనం ఇక్కడ వరకు పరిమితం కాకుండా వారిని కలుసుకునేటువంటి విధానం కూడా తెలుసుకోవాలి. ఈ ముల్లోకాలు, ఏమిటి ముల్లోకాలు అంటూ ఉంటాం, ఏమిటి ముల్లోకాలు? ఇది భూమి, ఈ పైన ఆకాశం, ఇవంతా కూడా ఈ పంచతత్వాలతో తయారైనటువంటిది. ఒక లోకమైతే, ఈ సాకార లోకమైతే, ఆ పైన వీటన్నిటికన్నా పైన పరాత్పరుడు ఉండేటువంటి ధామం, దాన్నే పరంధామము అని అంటాం. పరంధామ అని భగవంతుణ్ణి మనం తలుచుకుంటాం. అంటే జ్యోతిస్వరూపంగా ఉన్నటువంటి ధామం, ఆ జ్యోతిర్ధామైనటువంటి ఆ పరంధామంలో పరమాత్మ దివ్య తేజోమయమైనటువంటి ప్రకాశ ధామంలో భగవంతుడు ఒక జ్యోతిస్వరూపంగా ఉంటారు. మనమందరము కూడా ఈ సృష్టి ప్రారంభం కాకముందు, ఈ జనన పునర్జన్మల చక్రంలోకి రాకముందు ఆ జ్యోతిధామం నుంచే ఈ సాకార ప్రపంచంలోకి, మానవ లోకంలోకి వచ్చాం. ఈ రెండిటికి మధ్య ఒక సూక్ష్మ లోకం ఉంటుంది. ఆ సూక్ష్మ లోకంలో ఈ దేహాన్ని మనం పరిత్యజించిన తర్వాత ఈ దేహంతో పాటు ఒక తేజోవంతమైనటువంటి ఒక ప్రకాశం బయటకు వస్తుంది. ఆ తేజోవంతమైనటువంటి ఆ దేహమే సూక్ష్మ దేహము. దివ్యత్వాన్ని పొందేక ముందు ఒక పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ స్థితిలోకి మనందరం చేరుకుంటాం. ఆ సూక్ష్మ దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండేటువంటి లోకమే ఆ సూక్ష్మ లోకం. అంటే ఈ మూడు లోకాలకు ఆధారభూతుడైతాడు వాడు పరమాత్మ కాబట్టి ఆయన్ని త్రిలోకనాథుడు అని అన్నారు. అదేవిధంగా బ్రహ్మ విష్ణు శంకర్, ఇక్కడ మనం ఒక చాలా సూక్ష్మమైన విషయం అర్థం చేసుకోవాలి. భగవంతుడు నిరాకార జ్యోతిస్వరూపుడు, అందుకనే జ్యోతిర్లింగ రూపాన్ని ఆరాధిస్తున్నాం. భగవంతుడు ఈ త్రిమూర్తులకు కూడా ఆధారమైనటువంటి వాడు, అందుకనే త్రిమూర్తులెవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే ఈ బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా ఆధారమైనటువంటి వాడు ఆ పరమశివుడు. ఇక్కడ చూడండి, మనం ఈ విషయాలను నిత్యం అంటూ ఉంటాం కానీ దాని అర్థం గురించి మనకి మనసుకు తెలియదు. మనం అడగము కూడా, అడిగితే దోషమేమో అనుకుంటాం, కానీ అడగాలి. ఎన్ని ప్రశ్నలు మనలో కలుగుతూ ఉంటే అంతమందిని అడగాలి. అడిగినప్పుడే దానికి సక్రమమైనటువంటి సమాధానం లభించినప్పుడే మనకి జ్ఞానం కలుగుతుంది, జ్ఞానోదయం కలుగుతుంది. ఉదాహరణకి మనం గురు బ్రహ్మ అని అంటాం. గురుస్థుతిలో గురువుని బ్రహ్మతో పోలుస్తాం. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర. గురుదేవో మహేశ్వర అన్న తర్వాత మళ్ళీ ఏమంటాం? గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. అంటే గురు సాక్షాత్తు పరబ్రహ్మ లాంటి వాడు, అటువంటి గురువుకు నేను నమస్కరిస్తున్నాను అని గురువు స్థితిలో గురువుకు నమస్కరిస్తున్నాం. మరి ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. గురు బ్రహ్మ అన్నారు అంటే బ్రహ్మలాగా స్థాపన చేసేటువంటి వాడు. గురు విష్ణువు అంటే విష్ణువులాగా పరిపాలన చేసేటువంటి వాడు. గురుదేవో మహేశ్వర అంటే గురు శంకరుడు ఏ విధంగా అయితే విలయ తాండవం చేసి నశింపజేస్తాడో ఆ విధంగా గురువు మనలో ఉన్నటువంటి చెడుని కూడా తొలగిస్తాడు కాబట్టి అటువంటి గురువుకు నమస్కారం. ఆ తర్వాత గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నాను. ఎవరి పరబ్రహ్మ? బ్రహ్మ ఎవరో మనకు తెలిసింది, మరి పరబ్రహ్మ ఎవరు? ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఈ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని కూడా సృష్టించినటువంటి వారు, ఆ ముగ్గురులకి కూడా ఆరాధ్యుడు ఆధారభూతుడు అయినటువంటి వాడు ఆ పరమాత్మ. ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముడినే పరబ్రహ్మ అని అన్నారు. ఇక్కడ మనకు ఒక విషయం మళ్ళీ సూక్ష్మమైనటువంటి విషయం అర్థమవుతోంది. ఆ పరబ్రహ్మ అయినటువంటి ఆ పరమాత్ముడినే మనం జ్యోతిర్లింగ రూపంలో పూజిస్తున్నాము. ఆ జ్యోతి స్వరూపం, ఆ జ్యోతిర్లింగం ఆ జ్యోతి స్వరూపానికి చిహ్నము. వారి నామమే శివ, అందుకే వారిని సదాశివ అని అంటారు. సదా అంటే ఎల్లప్పుడూ అని. శివ అన్నది కర్తవ్య నామం, శివ అంటే కళ్యాణకారి అని అర్థం. ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి, అదేమిటి అంటే శివశంకరుల తారతమ్యము. శివుణ్ణి ఎప్పుడూ కూడా మనం జ్యోతిర్లింగ రూపంలో ఆరాధిస్తున్నాము. ఎప్పుడు కూడా శివుణ్ణి శంకరలింగము అని అనము, మనం శివలింగము అని అంటాం. శివరాత్రి అంటాం కానీ శంకరరాత్రి అని అనం. బ్రహ్మ విష్ణు శంకరులు వీరు త్రిమూర్తులవుతే ఈ ముగ్గురికి ఆధారమైనటువంటి వారు ఆయనే పరమశివుడు, పరమశివ అని అంటాం. పరమ అంటే ఉన్నతోన్నతుడైన, అందరికన్నా సర్వోన్నతమైనటువంటి వాడిని పరమ అని అంటాం. పరమశివ అంటే పరమ కళ్యాణకారి అయినటువంటి వాడు ఆ పరమశివుడు. అందుకే చూడండి, మనం శ్రీరామచంద్రుల వారు కూడా రామేశ్వరంలో ఈ జ్యోతిస్వరూపమైనటువంటి పరమాత్ముని ప్రతిష్ఠించి ఆరాధించడం జరిగింది. అదేవిధంగా గోపేశ్వరంలో శ్రీకృష్ణుల వారు కూడా ఆ పరమాత్ముణ్ణే లింగ ప్రతిష్ఠ చేసి ఆరాధించడం జరిగింది. అంటే త్రిమూర్తులు, హరిహరాదులు, మొత్తం దేవతలందరికీ కూడా ఆరాధమైనటువంటి వాడు, ఆధారభూతుడైనటువంటి వాడు ఆ పరమశివుడు. అటువంటి ఆ శివుడు మన ఆత్మలందరికీ కూడా తండ్రి తండ్రి. అందుకనే భగవంతుణ్ణి త్వమేవ మాతశ్చ పితా త్వమేవ అంటాం. అంటే నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురువు, నీవే దైవము, నీవే నా సర్వము, మమ దేవదేవ అని ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. 1936 ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటన ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ఒక బీజం లాంటిది. బీజం చాలా సామాన్యంగా కనిపిస్తుంది, కానీ ఆ బీజం చిన్న బీజమే అయినా చాలా శక్తివంతమైనటువంటిది బీజం. అంటే భూమిని కూడా ఆ అంకురంలోంచి వచ్చేటువంటి ఆ చిన్న అంకురంలో, అంకురంతో పాటు వచ్చేటువంటి ఆ చిన్న వేరు భూమిని చీల్చుకుంటూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. అదేవిధంగా ఈరోజు శాంతి సరోవరం ఇంత విశాలమైనటువంటి ప్రాంగణంలో చక్కటి ఆశ్రమాన్ని నెలకొల్పి, విశేషంగా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా ఈశ్వరీయ సేవా కార్యక్రమాలు నిర్వహించేటువంటి సత్సంకల్పంతో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పడం జరిగింది. మొత్తం భారతదేశ పర్యంతం 130 కనీసం ఒక 11,000 ఉపశాఖలతో విశ్వవిద్యాలయం విస్తరించి భారతీయ యోగ విద్యను, సనాతన సంస్కృతిని విశ్వమంతటికి అందించడం జరుగుతోంది. అమెరికా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, అటు మిడిల్ ఈస్ట్ లో అవ్వచ్చు, గల్ఫ్ దేశాల్లో అవ్వచ్చు, వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల నుంచి కొన్ని వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది భారతదేశానికి వచ్చి భారతీయ సనాతన యోగ విద్య నేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో. మనందరికీ, మనమందరము కూత వేటు దూరంలో ఉండేటువంటి స్థానంలో మనకి ఆశ్రమాన్ని, ఇంత విశాలమైనటువంటి ప్రాంగణాన్ని స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ సదవకాశాన్ని మనందరం తీసుకోవాలి, చక్కగా దీన్ని వినియోగించుకుని జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశాన్ని మనందరం పొందాలి. ఇప్పుడు చూడండి, 1936 ఈ సంస్థ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మబాబా గారికి ఒక చక్కటి అనుభూతి, ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది. ఆ సంఘటనలో వారికి ఒక కొన్ని సాక్షాత్కారాలు జరిగాయి. వాటి ఫలస్వరూపమే ఈ విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. వారు ఒక నారాయణ భక్తుడు. వారికి ఒక 12 గురువులు ఉండేవారు. చాలా సత్యాన్వేషి అయి చాలా మంది దగ్గరికి వెళ్తూ జ్ఞానోదయం కోసం చాలా తపన పడిపోతూ ఉండేవారు బ్రహ్మబాబా. ఒకసారి వారి ఇంట్లో సత్సంగం నిర్వహించేటువంటి సమయంలో ఒక ఆంతరికమైనటువంటి ఒక ప్రేరణ కలుగుతూ తను ఆ సత్సంగం మధ్యలోంచి ఎప్పుడూ కూడా లేచి వెళ్లేవారు కాదు. ఆ రోజున అక్కడి నుంచి లేచి వెళ్లి తన ఏకాంత మందిరంలో కూర్చొని అక్కడ ప్రశాంతంగా ఒక శక్తి అనుభూతి అవుతుంటే అక్కడ ధ్యానంలో నిమగ్నమవుతారు. అలాగా ఆయన ఏకాంత మందిరంలో ధ్యాన నిమగ్నులై కూర్చున్నటువంటి కొద్ది క్షణాల తర్వాత ఆ గది అంతా కూడా ప్రకాశంతో, బంగారు ఎరుపు వర్ణ తేజస్సుతో ఉన్నటువంటి ఒక ప్రకాశం ఆ గది అంతా కూడా వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఆ తర్వాత కొద్ది క్షణాలకు వారి ముందు ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక జ్యోతి దివ్యమైనటువంటి ప్రకాశంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. అప్పుడు ఆ జ్యోతి నుండి వెలువడేటువంటి కిరణాలు, ఆ జ్యోతి నుంచి వెలువడేటువంటి శక్తి తనలోకి ప్రవేశిస్తున్న కొలది తన మనస్సు ఎంతో ప్రశాంతంగాను, స్థిరంగాను, పవిత్రంగాను, నిశ్చలంగాను మారడం, అపారమైనటువంటి ప్రేమను, వాత్సల్యాన్ని వారు అనుభూతి చేసుకోవడం ప్రారంభమై తన మనసులో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బాబా, మనసులోంచి మీరెవరు, ఏమిటి అనుభూతిని కలిగిస్తున్నారు మీరెవరు అనేటువంటి ఒక ప్రశ్న. వారు మీరెవరు అని బాబా అడిగినటువంటి మరుక్షణమే ఆ దివ్య జ్యోతి స్వరూపం అలా ప్రకాశిస్తూ తన భూమధ్యంలోకి ప్రవేశించి తన ఇంద్రియాల ద్వారా తన భూమధ్యంలోకి ప్రవేశించడంతో మొత్తం దేహమంతా కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి అనుభూతి అవ్వడం, ఆ తర్వాత తన ముఖారవిందం ద్వారానే, తన నోటి ద్వారానే ఆ జ్యోతి కొన్ని అద్భుతమైనటువంటి వచనాలను పలకడం జరిగింది. వీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానమా అన్నట్లుగా పరమాత్మ పలికినటువంటి మొట్టమొదటి ఈ వచనాలు, ఆ తన పరిచయాన్ని ఇచ్చేటువంటి ఆ పరిచయ వాక్యాలు ఇవి. ఇప్పుడు చూడండి, ఇది మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భానికి పరమార్థం ఏమిటి అంటే ఈ విషయాన్ని తెలుసుకోవడమే. ఈ బీజం నాటినటువంటి ఈ సందేశమే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలను శ్రేష్టంగా తీర్చిదిద్దడానికి కారణమైంది. ఇక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దవాళ్లు కూడా వివిధ మాటల్లో ఉన్నారు. కొద్ది క్షణాలు మీరు ఏకాగ్రంగా ఈ విషయాన్ని వినేందుకు ప్రయత్నం చేయండి. ఈ సందేశాన్ని ఇక్కడ దాకా వచ్చి మేము వినకుండా వెళ్లిపోయామే అనేటువంటి చింత మీకు తర్వాత కలగకుండా ఉండాలనుకుంటే కొద్ది క్షణాలు కాసేపు నిశ్చలంగా కూర్చొని ప్రశాంతంగా ఈ సందేశం, ఈ బిందువును, ఈ బీజ మూలాధారమైనటువంటి ఈ సందేశాన్ని తప్పకుండా వినండి. ఆ తర్వాత పరమాత్మ వీరి ముఖారవిందం నుంచి పలికినటువంటి ఆ మొట్టమొదటి వచనాలు ఏమిటి అంటే, నిజానంద స్వరూపం శివోహం శివోహం, ప్రకాశ స్వరూపం శివోహం శివోహం, జ్ఞానస్వరూపం శివోహం శివోహం. అంటే నేను నిజానంద స్వరూపుణ్ణి, అహం శివం, నేను శివుడిని, నేను శివుడిని, నేను ప్రకాశ స్వరూపుడిని, అంటే ప్రకాశమే స్వస్వరూపంగా కలిగినటువంటి వాడిని, నా నిజస్వరూపం ప్రకాశవంతమైనటువంటి జ్యోతి రూపం, నేను శివుడిని, నేను శివుణ్ణి. జ్ఞానస్వరూపం శివోహం శివోహం, జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి వాడిని, నేను శివుణ్ణి అని ఆ పరమాత్మ తన పరిచయాన్ని బ్రహ్మబాబాకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ శివపరమాత్ముడు బ్రహ్మబాబాకు కొన్ని సాక్షాత్కారాలను చేయించారు, భవిష్య దర్శనం చేయించారు. ఆ భవిష్య దర్శనంలో బాబా చూసినటువంటి ఆ దృశ్యం చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఆ దృశ్యంలో మొత్తం యుగ పరివర్తన ఏ విధంగా జరగబోతోంది, ఏ విధంగా ఈ కలియుగం సత్యయుగంగా మారబోతోంది, ఈ ప్రపంచమంతటిలోనూ ఒక అద్భుతమైనటువంటి మార్పు అతి త్వరలో రాబోతున్నటువంటి ఆ మార్పును గురించి పరమాత్మ చూపించడం జరిగింది. ఈ మార్పు ప్రక్రియలో ఒకవైపు భయంకరమైనటువంటి విలయ తాండవం, మొత్తం ప్రపంచమంతా అహంకార గర్వితమైనటువంటి ఈ విజ్ఞాన గర్వంతో సమూలంగా మానవ మూలాలను నాశనం చేసేటువంటి ప్రయత్నంతో జరిగేటువంటి ఒక ప్రక్రియ, ఇంకొక వైపున ప్రకృతి ఈ అధర్మాన్ని, ఈ మనోవికారాలను తనలో తాళించుకోలేక, సహించుకోలేక ప్రకృతి తనను తాను అడ్జస్ట్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ప్రకృతిలోంచి కలిగేటువంటి వికోపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ ఒకవైపు, ఇంకొక వైపు యుగం మారేటువంటి ఒక సందర్భం, ఒకవైపు ఇంకొక వైపు ధర్మంగా నిగ్రహంతో తమ ఆత్మశుద్ధితోటి, తమ పురుషార్థం, చతుర్విధ పురుషార్థాలతోటి, తమ సాధన ద్వారా తమ ఇంద్రియాలపై విజయం పొందినటువంటి వారు మరికొందరు ఇంకొక వైపు, ఈ ప్రపంచమంతా కూడా ఈ విధంగా మార్పు చెందేటువంటి ఆ సమయాన్ని పరమాత్మ వీరికి చూపించడం జరిగింది. అణుయుద్ధాలతోటి ప్రపంచమంతా నగరాలు నగరాలు భస్మీపూతలమైపోతున్నటువంటి సమయం, మత కలోలాల ద్వారా, వైషమ్యాల ద్వారా, విద్వేషాల ద్వారా రక్తపాతం అవుతున్నటువంటిది ఒక సమయం. ఇంకొక వైపు తమ స్వార్థాన్ని పూర్తిగా త్యజించి తమ సాధనలో అత్యుత్కృష్టమైనటువంటి అత్యున్నతమైనటువంటి సాధనలో నిమగ్నమైనటువంటి సాధారణమైనటువంటి వ్యక్తులు మహోన్నతమైనటువంటి తపస్సు చేసేటువంటి ప్రక్రియలోకి వెళ్లినటువంటి కొన్ని వేలాది మంది లక్షలాది మంది ఇంకొక వైపు ఉన్నారు. అలాగే ఈ ప్రపంచంలో మార్పు జరుగుతూ మొత్తం భూప్రపంచం అంతా కూడా అతలాకుతలమవుతూ భూమిలో ఉన్నటువంటి తమస్సంతా కూడా భూగర్భంలోకి వెళ్లి మళ్లీ భూగర్భంలో అదంతా శుద్ధై మళ్లీ సత్వికంగా ఈ భూప్రపంచంలోకి పైకి రావడం, ఉపరితలం వైపుకు రావడం, ఈ ప్రక్రియ అంతా కొనసాగుతోంది. ఆ తర్వాత ఆ భయంకరమైనటువంటి విలయ రూపాన్ని బాబా చూడలేక తను ఇంకేదైనా నాకు మోహిని రూపాన్ని, ఇంకేదైనా ఆనంద కలిగించేటువంటి రూపాన్ని చూపించు పరమాత్మ అని భగవంతుణ్ణి తాను వేడుకోవడం. అప్పుడు పరమాత్మ ఈ భూమి పైకి తనను తీసుకువెళ్లి అంతరిక్షంలోంచి అసలు ఈ దృశ్యాన్ని తనకు చూసేటువంటి, అంటే దీన్ని పైనుంచి అసలు దీని వెనక ఉండేటువంటి మర్మాన్ని చూపించేటువంటి ఇంకొక ప్రక్రియలోకి పరమాత్మ వారిని తీసుకువెళ్ళడం. అక్కడి నుంచి వారు చూసింది ఏమిటి అంటే కొన్ని లక్షలాది కోట్లాది మృత కళేబరాలలోంచి, దేహాలలోంచి జ్యోతులు బయటకు వస్తున్నాయి. కొన్ని కోట్ల జ్యోతులు అలాగా అనంతమైనటువంటి విశ్వంలోకి పైకి ఆ పరంజ్యోతితో పాటు పరమాత్మతో పాటు ఈ జ్యోతులన్నీ వెలుపుకుపోతున్నాయి. అదొక మహాప్రస్థానం, అది చివరి దృశ్యం. ఆ చివరి సమయంలో మనందరి దేహాల్లోంచి కూడా మన ఆత్మజ్యోతులు బయటకు వచ్చి అవన్నీ కూడా పరమాత్మతో పాటు ముక్తిధామంలోకి, ఆ పరంధామంలోకి వెళ్లేటువంటి ఆ మహాప్రస్థాన దృశ్యాన్ని పరమాత్మ చూపించడం జరిగింది. ఆ తర్వాత ఈ జ్యోతులన్నీ పైకి వెళ్లిన తర్వాత ఈ జ్యోతుల్లో తమ కర్మలనుసారముగా, తమ సాధన అనుసారముగా, తమ శుద్ధత అనుసారముగా, తమ శ్రేష్ఠత అనుసారంగా కొంతమంది జ్యోతులు ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు మళ్లీ ఆ పరంధామం నుండి ఈ భూప్రపంచంలోకి రావడం. అప్పటికి ఈ భూప్రపంచం అంతా అతలాకుతలమై శ్రేష్టంగా అతి సతో ప్రధానంగా ఒక చిన్న పిల్లవాడు నవజనిత శిశుని పరిస్థితి ఎలా ఉంటుందో అటువంటి సుమధురమైనటువంటి స్వరూపంతో చక్కటి సుందరమైనటువంటి రూపంలో ప్రకృతి అంతా కూడా మార్పు చెంది మళ్లీ ఒక కొత్త యుగానికి అంకురార్పణ జరుగుతుంది. అదే సత్యయుగం. మొత్తం భూమి, ప్రపంచం, ప్రకృతి అంతా కూడా సతోప్రధాన స్థితి. అప్పుడు పరమాత్మ చెప్పిందంటే వీళ్ళందరూ ఈ జ్యోతులు రావడం, ఇవన్నీ కూడా దైవస్వరూపాలుగా మనం ఆరాధించేటువంటి ఈ ముక్కోటి దేవతలు మళ్లీ ఇదే భారతావని పైన మళ్లీ పునరవతరణ చేసేటువంటి ఆ సందర్భాన్ని పరమాత్మ వారికి చూపించడం. ఇప్పుడు ఈ యుగం, ఈ కలియుగం ఈ విధంగా సత్యయుగంగా రూపుదిద్దుకోబోతోంది. కాబట్టి ఈ సత్యయుగంగా రూపుదిద్దుకునేటువంటి ఈ కలియుగం నుంచి సత్యయుగంలోకి మార్పు చెందేటువంటి ఈ ప్రక్రియలో మానవులు దేవతలుగా తమలో ఆ దైవత్వాన్ని తీసుకువచ్చేటువంటి విద్య, జ్ఞానం ఏదైతే ఉందో, ఏ యోగ విద్య అయితే కావాలో ఆ యోగ విద్యను, రాజయోగాన్ని బోధించడానికి నేను ఆ పరంధామం నుండి భూప్రపంచంలోకి రావడం జరిగింది. ఈ జ్ఞానాన్ని మానవులకి అందించేందుకు దైహికంగా ఒక సాధనం కావాలి. కాబట్టి నీ దేహమాధ్యమం ద్వారా ఈ సందేశాన్ని విశ్వానికి అందించేటువంటి సమయము ఆసన్నమయ్యింది. కాబట్టి నిన్ను నువ్వు ఈ ఈశ్వరీయ కార్యానికి సమర్పితం చేసుకుంటే ఆ కార్యాన్ని ప్రారంభించడం జరుగుతుంది అని పరమాత్మ వారికి సందేశం ఇచ్చిన మరుక్షణం తన జీవిత సర్వస్వాన్ని, తన తనువు మనస్సు ధన సర్వస్వాన్ని భగవత్ సేవలో కైంకర్యం చేసి తను ఒక సాధనంగా, నిమిత్త మాత్రుడిగా, ఒక సాధనడుగా, ఒక సాధనంగా అయి విశ్వమంతటికీ కూడా ఈ జ్ఞానాన్ని అందించడం ప్రారంభించారు బ్రహ్మబాబ. అంటే పరమాత్మ వారు సాధనలో కూర్చున్నప్పుడు ఆ దివ్య జ్యోతి భూమధ్యంలోకి ప్రవేశించి వీరి ముఖం ద్వారా ఈ జ్ఞాన రహస్యాలన్నింటినీ కూడా వినిపిస్తూ ఉండేవారు. ఎక్కడెక్కడి నుంచో, దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడో ఉన్నటువంటి భక్తులందరికీ ఆ సాక్షాత్కారం కలుగుతూ ఏదో ఒక కారణంగా వారు బ్రహ్మబాబా ఉన్నటువంటి ఆ స్థానానికి వచ్చేస్తూ ఉండేవారు. అలా వచ్చి వారు ఆ స్వరూపాన్ని, ఆ భగవంతుడి జ్యోతి స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకుని వారందరూ సాధన చేయడం ప్రారంభించారు. ఇది ప్రారంభమై 80 సంవత్సరాలయ్యింది. అందుకనే ఇక్కడ మీరు చూస్తుంటారు 80వ శివరాత్రి మహోత్సవము అని. అంటే ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో కలియుగ అంతిమ సమయంలో పరమాత్మ భువియందు అవతరించి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ 80 సంవత్సరాలు అవుతోంది. 80 సంవత్సరాలకు మనకి ఇప్పుడు ఈ సందేశం అందుతోంది. కనీసం ఇప్పటి నుంచైనా మనం ఈ సాధన, భగవంతుడు వచ్చి ఏం బోధించాడు, ఆయన వచ్చి ఏం తెలియచేశాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ యోగ విద్య నేర్చుకుంటే మన జీవితం కూడా సార్థకమవుతుంది. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అప్పుడు స్థాపితమైంది. అందుకే దీన్ని ఎవరి పేరు మీద కాకుండా ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అన్నారు. అంటే స్వయంగా ఈశ్వరుడే విద్య బోధించేటువంటి విద్యాలయం. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకుమారి అనేటువంటి నామాన్ని కూడా వింటాం. అంటే ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రహ్మకుమారిలు నిర్వహించేటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, అంటే స్వయంగా ఈశ్వరుడు బోధించేటువంటి విద్యాలయను, దీన్ని నిర్వహించేటువంటి బాధ్యతను భగవంతుడు ఎత్ర నారేస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవత అన్నట్లుగా, మాతా ప్రథమ గురువు అన్నట్లుగా ఇక్కడ స్త్రీలను ముందు ఉంచి ఈ మాతల ద్వారాను, ఈ కన్యల ద్వారాను, అక్కయ్యల ద్వారాను ఈ జ్ఞానాన్ని విశ్వానికి అందించేటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలా విస్తరించి ఇంతింతై వటుడింతై మరియు దానింతై తో ఏదో మండలాగ్రమున కల్లంతై అన్నట్లుగా ఈ విశ్వవిద్యాలయం ఒక చిన్న బీజంగా అక్కడ స్థాపితమై అలా విస్తరిస్తూ ఇప్పుడు మొత్తం దగ్గర దగ్గర ఒక 11,000 శాఖలు ప్రపంచం 140 దేశాల్లో విస్తరింపజేసి జ్ఞానాన్ని అందరికీ బోధించడం జరుగుతుంది. మరి మనం కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఈ శివరాత్రి అందు ఈ స్వచ్ఛమైనటువంటి జాగరణను మనం నిర్వహించుకొని ఉపవాసము అన్నప్పుడు ఉప అంటే సన్నిధిలో, వాసము అంటే ఉండడం, అంటే మనస్సు భగవంతుడి సన్నిధిలో ఉండడమే నిజమైనటువంటి ఉపవాసం. ఆ ఉపవాసమైనటువంటి ఆ దీక్షను యథార్థ రీతిగా చేసుకుని ఈ జ్ఞానాన్ని పొంది మన జీవితాలను సార్థకం చేసుకోగలరని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశాన్ని అందించినటువంటి ఈశ్వరీ విశ్వవిద్యాలయ సహోదరి మండలందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం శాంతి.
బహుత్ బహుత్ ధన్యవాద్ రామకృష్ణ భాయ్ కా. బహుత్ సుందర్ ఔర్ స్పష్ట శబ్దో మే హమ్ సభీ కో శివరాత్రి కా ఆధ్యాత్మిక రహస్య భీ బతాయా ఔర్ సాథ్ సాథ్ ఇస్ త్యోహార్ కో మనానే కా సహీ విధి క్యా హై వో భీ హమ్ సబ్ కే సామనే బహుత్ సుందర్ తరీకే సే ఉజాగర్ కియా. तो आपका बहुत धन्यवाद.